ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాను నాయన. కొద్ది సమయము నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యంలో నుంచి మాతో మాండి అందులోని చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని చూడము తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవునిలారా, ప్రస్తుతము మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రికను ధ్యానం చేస్తున్నాం. రెండవ పత్రికలో 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 8 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రత్యేకంగా ఈ భాగంలో దాతృత్వం గురించి ప్రోత్సహించబడటాన్ని మనం చూస్తున్నాం. మాసిదోనియా సంఘములు ఏ రీతిగా వారు బహుపేదరికములో ఉన్నప్పటికీ కూడా వారు దాతృత్వము కలిగి ఇచ్చారో, అది పౌరుని వారి యొక్క సహచరులను ఏ రీతిగా ఆశ్చర్యానికి గురి చేసిందో, ఆ విషయాలను కొరింథీ సంఘం వారికి కూడా తెలియచేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారు బహుశ్రమల వలన పరీక్షించబడినప్పుడు విశ్వాసంలో స్థిరముగా నిలబడ్డారని, శ్రమల్లో అత్యధికముగా సంతోషించారని, మాసిదోనియా సంఘాన్ని ఒక సాదృశ్యముగా చూపిస్తూ కొరింథీ సంఘాన్ని, ఈరోజు ఈ ఆధునిక సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా మీ ధనము కాదు, ముందు మిమ్మల్ని మీరు సమర్పించుకొనడి, మిమ్మల్ని మీరు సమర్పించుకొనకుండా మీరు ఎంత సమృద్ధిగా ఇచ్చినను అది వ్యర్థమే అనేటువంటి హెచ్చరికను కూడా ఆ రోజు కొరింథీ సంఘముతో పాటు ఈరోజు ఈ ఆధునిక సంఘమునకు మనకు కూడా ఇచ్చినట్లుగా గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను 8వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీయులు తమ ధనాన్ని ఇవ్వాలని పౌలు వారిని బలవంతం చేయడం లేదు. అందుకోసమే నేను దీన్ని మీకు ఆజ్ఞపూర్వకముగా చెప్తున్నాను, ఇది ఆజ్ఞ, మీరు చెయ్యాల్సిందే అని వారికేమీ హెచ్చరికను జారీ చేయడం లేదు. బలవంతంగా వారి మీద రుద్దడానికి కూడా పౌలు ప్రయత్నం చేయడం లేదు. అయితే ఇతరుల జాగ్రత్తతో మరి ప్రత్యేకించి మాసిదోనియా క్రైస్తవులతో పోలుస్తూ పౌలు కొరింథీయుల యథార్థతను పరీక్షిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఇదిగో వాళ్ళు అలా ఇచ్చారు కాబట్టి, వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారు కాబట్టి మీరు కూడా 200 రూపాయలు ఇవ్వండి అని వాళ్ళని బలవంతం పెట్టడం లేదు. అలాని వారికి ఆజ్ఞను జారీ చేయడం లేదు. ఒకసారి వారిని చూడండి అని వారి వైపు చూపిస్తూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్తున్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి సత్యము, ఇవ్వడం అనేటువంటిది అది బలవంతమైనటువంటిది కాదు.
అది ఇష్టపూర్వకమైనటువంటిది. అది సనుగుకుంటూ గొనుగుకుంటూ ఇచ్చేటువంటిది కాదు, హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా నువ్వు ఎంత ఇవ్వగలవో అంత పరిచర్యకి. పరిచర్యకి ఒకసారి ఇచ్చిన తరువాత మరలా దాన్ని తిరిగి కౌంట్ చేసుకోవద్దు. ఒకసారి ఇచ్చేసావంటే ఇంకంతే. సో ఇవ్వడాన్ని గుర్చి పౌలు ఇక్కడ ఎలాంటి ఆటంక పరచలేదు, కానీ ఒకటి మాస్దోనియా సంఘం వారిని ప్రోత్సహించాడు, రెండవది దాన్ని సాదృశ్యంగా చూపిస్తూ కొరింథీ సంఘస్థులను కూడా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. దీన్ని మనం నేర్చుకోవాలి. మనకు అతి గొప్ప మాదిరి ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తే. ఆయన కొలవలేనంత ధనవంతుడు, దేవుని ఐశ్వర్యమంతా ఆయన కలిగి ఉన్నాడు. అయినప్పటికీ ఆయన దానిని వదులుకున్నాడు, మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన దారిద్ర్యము ద్వారా, అనగా శిలువపై ఆయన మరణము ద్వారా మనము ఆత్మ సంబంధముగా ధనవంతులయ్యాం. వాస్తవానికి ఈ 9వ వచనం దగ్గర అతిపెద్ద సమస్య వస్తుంది. ఏముంటుంది 9వ వచనంలో? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ఎంత కృప కలిగిన వాడో మీకు తెలుసు కదా. ఆయన కృప ఎలా ఉందంట, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పేటువంటి ఈ బడాబడా బోధకులందరూ కూడా ఒకే ఒక పదాన్ని నేర్చుకున్నారు. మీరు పేదవారిగా ఉండడము దేవుని చిత్తము కాదు, మనము దరిద్రులముగా ఉండడము దేవుని చిత్తము కాదు, మనము ధనవంతులముగా ఉండడము దేవుని చిత్తము, ధనవంతులముగా ఉండడము దేవుని చిత్తము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. అందుకే చెప్తున్నాను, మనకి అతి గొప్ప మాదిరి ఎవరంటే ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తే. ఆయన కొలవలేనంత ధనవంతుడు, దేవుని ఐశ్వర్యమంతా ఆయన కలిగి ఉన్నాడు, అయినప్పటికీ దానిని వదులుకున్నాడు, మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన దారిద్ర్యము ద్వారా, అనగా శిలువపై ఆయన మరణము ద్వారా మనకు ఆత్మ సంబంధముగా మనము ధనవంతులమయ్యాము. క్రీస్తు మన కొరకు అంత చేసినప్పుడు ఆయన చూపిన మాదిరిని మనం ఎందుకు అనుసరించడం లేదు? ఇది మన ముందుంచుకోవలసినటువంటి ప్రశ్న. ఇతరుల కొరకు మనకు కలిగినవి మరియు మనలను మనమే ఎందుకు సమర్పించుకోలేకపోతున్నాము? ఇది మనం ముందుంచుకోవలసినటువంటి ప్రశ్న. ఆయన ధనవంతుడై ఉండి నా కొరకు దరిద్రుడయ్యాడు, ఎందుకంటే నన్ను ధనవంతుడిగా చేయడానికి. ఈ ఒక్కదాన్నే మనం తీసుకుంటున్నాం, ఈ ఒక్కదాన్నే మనం తీసుకుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞను యేసు ప్రభు ఏ రీతిగా నెరవేర్చాడో దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టు బ్లెస్ అదర్స్ హీ బికేమ్ పూర్. టు బ్లెస్ అదర్స్ హీ బికేమ్ పూర్. ఇప్పుడు యేసుక్రీస్తు మాదిరి మనం అనుసరించాలి అని అంటే మనం ధనవంతులుగా ఉండడం కాదు, ఇతరులను ధనవంతులను చేయడానికి మనం కూడా దరిద్రులం అవ్వాలి. అది యేసు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మాదిరి. ఇతరులు బాగుపడాలని, ఇతరులు క్షేమంగా ఉండాలని అది ప్రభువు కోరుకుంటుంది. ఎవరైనా నిన్ను ఒక్క వస్త్రం అడిగితే వాళ్ళకి 2 వస్త్రాలు నువ్వు, 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్ళు. ఇది మనకు అర్థం కాలేదు. మీ దగ్గరికి నమ్మకంతో వచ్చి అడిగేటువంటి వానికి లేదు అని చెప్పొద్దు. వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, దేవునికి ఏదైతే ఇచ్చాడో, దేవుని దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఎదుటివానికి ఇవ్వడం కోసం వదులుకున్నాడు. నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఇప్పుడు ఆయన్ని వెంబడిస్తున్నటువంటి నీవు కూడా ఇదే మాదిరిని అనుసరించాలి కదా, ఇదే మాదిరిని అనుసరించాలి కదా. చూడండి, ఇంకొంచెం మనం కింద గాని వస్తే అక్కడ ఇంకొంచెం స్పష్టంగా ఈ మాట పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 15వ వచనంలో, హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండే నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒక్కప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఇలాగూ చెప్పుచున్నాను. ఇప్పుడు చక్కగా నువ్వు ఆశీర్వదించబడ్డావా? దెన్ యూ మస్ట్ బి ఎ బ్లెస్సింగ్ టు సమ్ అదర్. యూ మస్ట్ బి ఎ బ్లెస్సింగ్ టు సమ్ అదర్. ఒకప్పుడు వాళ్ళు సమృద్ధిగా అయ్యారా? దెన్ దే మస్ట్ బి ఎ బ్లెస్సింగ్ టు యూ. ఈ రీతిగా ఒకరికొకరము సహకరించుకుంటూ సమానత్వము కలిగి సమానముగా ఉంటూ క్రీస్తులో ఎదగవలసి ఉన్నది. కానీ ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం? ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం? క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, ఒకవేళ మీ ఇంట్లో మీరు ముగ్గురు అన్నదమ్ముళ్ళు లేకపోతే ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు, దేవుడు నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాడు, నువ్వు మంచిగా సెటిల్ అయ్యావు, వై డోంట్ యు లుక్ ఎట్ యువర్ బ్రదర్, నీ తమ్ముని వైపు, నీ చెల్లి వైపు నువ్వు ఎందుకు చూడకూడదు? ఎందుకు వారి అవసరతలో ఒక చిన్న సహాయాన్ని నువ్వు అందించకూడదు? ఒకవేళ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారంటే ఇట్స్ ఓకే, దాన్ని నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కానీ నువ్వు చేయాల్సిన రకంగా నువ్వు చేయగలిగితే జ్ఞానాన్ని ఉపయోగించి కూడా అది మంచిదే. కానీ అసలు కొంతమంది ఎలా తయారైపోయారంటే, వాళ్ళు కొంచెం సెటిల్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి కనీసం వాళ్ళు ఎవరిని వస్తే కూడా కానీ వాళ్ళు వస్తున్నారంటే ఏదో ఒకటి అడతారా, ఎంతో కొంత అడుగుతారా అని భయపడిపోయి అసలు కంప్లీట్ గా వాళ్ళ రిలేషన్షిప్నే దూరం చేసుకునేటువంటి స్థితులు ఉంటాయి. అది మంచిది కాదండి, అది మంచిది కాదు. నిన్ను అడుగుతాడేమోనని, నువ్వేదో పెట్టేయాల్సి వచ్చేస్తుందేమోనని అసలు వాళ్ళ నుంచి కంప్లీట్ గా దూరం వెళ్ళిపోవడం కూడా మంచిది కాదు. ఈరోజు నీ స్థితి బాగుండొచ్చు, కానీ ఎల్లప్పుడు నీ స్థితి ఇలాగే ఉంటుందో అనుకోవద్దు. ఈరోజు వాని స్థితి తక్కువగా ఉందని చెప్పి నువ్వు తక్కువగా చూడవచ్చు, రోజు వాడు నీకంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళవచ్చు వెళ్ళవచ్చు. కాబట్టి ఎవరిని ఎప్పుడు కూడా తక్కువగా చూడద్దు, ఎవరిని కూడా ఎక్కువగా తక్కువగా చూడద్దు. నీకున్న దాంట్లో నువ్వు చేయగలిగిన దాంట్లో చేయగలిగినంత చేయి, చేయగలిగితే, చేయలేకపోతే సరే దాన్నే చెప్పు. కానీ దానికోసం కనీసం అసలు మనుషుల్ని పోగొట్టుకోవద్దు, బంధుత్వాల్ని పోగొట్టుకోవద్దు. ఈరోజు నీ దగ్గర ఉందని రేపు ఒకరోజు నీకు సహాయం అవసరమవుతుంది. సో కాబట్టి వాళ్ళు ఎంత అడిగారనేది కాదు, నువ్వు ఎంత ఇవ్వగలవు, ఇచ్చి ఎంత మరలా తిరిగి నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవో, ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండగలవో అంత ఇచ్చి నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా వదిలేయడం చాలా మంచిది. ఒకవేళ వాళ్ళు తిరిగి ఇచ్చారా సంతోషం, దేవునికి స్తోత్రం. ఒకళ్ళు తిరిగి ఇవ్వలేకపోయినా గానీ నువ్వు ఎంత ఇవ్వగలని ముందుగానే ఫిక్స్ అయ్యావో, ఎంత వదులుకోవడానికి నువ్వు ముందు ఫిక్స్ అయ్యావో, దాని వలన నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యున్నావు కాబట్టి నీకు ఎలాంటి సమస్య రాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పి 10,000 రూపాయలు ఇవ్వమని అడిగాడు. వాస్తవానికి ఆ సమయానికి నా దగ్గర ఉన్నాయి, కానీ అవి పరిచర్యకు సంబంధించినవి, నాకు సంబంధించినవి కాదు. నా పర్సనల్ అమౌంట్ నా దగ్గర 2,000 ఉన్నింది. తనకు ఓపెన్ గా చెప్పాను, నా దగ్గర నువ్వు అడిగినంత లేదు, కానీ అవసరం అంటున్నావు కాబట్టి, అత్యవసరం అంటున్నావు కాబట్టి నా దగ్గరున్నది 2,000. నీకు అంగీకారం అయితే దీన్ని తీసుకో, లేకపోతే నీ ఇష్టం. సో ఇప్పుడు నేను ఎంత ఇవ్వగలను, నా స్తోమత ఏంటి? ఒకవేళ అతడు తిరిగి ఇవ్వలేకపోయినా కానీ నేను దాన్ని మర్చిపోగలను, నాకు ఇబ్బంది లేదు, నేను దాన్ని ఆ ప్రకారం నేను మైండ్ లో ఫిక్స్ అయ్యాను. కాబట్టి నేను అప్పుడు దాన్ని 2,000 ఇచ్చాను. అన్నా నీకు వారం రోజుల్లో ఇచ్చేస్తానన్న వ్యక్తి ఈ రోజుకి అడ్రస్ లేదు, ఈ రోజు కాదు, 3 సంవత్సరాలు అయిపోయింది, అయినా నాకు దిగులు లేదు, అతని మీద అంటి బాధ కూడా లేదు. అది ఒక విధంగా నాకు మంచిదే, 2వ సారి నన్ను కూడా అడగలేడు. నన్ను అడగాలంటే ముందు దానికి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు నేను అతనితో రిలేషన్షిప్ కూడా పోగొట్టుకోలేదు, రిలేషన్షిప్ అలాగే ఉంది. ఇప్పుడు అతను 10,000 అడిగితే నేను 10,000 ఇవ్వలేకపోయినా, కష్టం చేసి 10,000 ఇచ్చి ఆ 10,000 మరలా తను నాకు తిరిగి ఇవ్వలేక తన ముఖం చాటేసి, అసలు రిలేషన్షిప్ ని పోగొట్టుకోవడం దీనికి. చాలా మంది డబ్బులు ఇచ్చి మంచి చేసి సహాయం చేసి మనిషిని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది మరీ దారుణం. సహాయం చేసి కూడా మనిషిని కోల్పోతున్నారు. సో కాబట్టి అందుకోసమే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వద్దు, నువ్వు ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వడం నువ్వు నేర్చుకో. అది నీకు చాలా క్షేమాన్ని ఇస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది. ఇక తీసుకున్న వాళ్ళకి దయచేసి క్రైస్తవుడంటే మాట అంటే మాటే, మాట మీద నిలబడడం నేర్చుకోండి. 10వ తేదీ ఇస్తానంటే 8వ తేదీ ఇవ్వడం నేర్చుకోండి. 8వ తేదీ ఇవ్వలేకపోతే 10వ తేదీ క్షమాపణ చెప్పి ఇంకొక 2 రోజులు సమయం అడగండి. అంతేగాని ఇస్తాంలేవండి, ఏమైనా నిలిపోతావా, పారిపోతావా, ఎక్కడికైనా నిలిపోతాం, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. అది నీ సాక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. దెన్ యు ఆర్ నాట్ ఎ సీరియస్ క్రిస్టియన్, దెన్ యు ఆర్ నాట్ ఎ సిన్సియర్ క్రిస్టియన్. బీ లైక్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిలాగే జీవించు, ఒక మోసగాడిలాగా జీవించవద్దు. మాట అంటే మాట మీద నిలబడడం క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మీలాంటి వాళ్ళు అలా చేయడం వల్లనే ఈరోజు సహాయం చేయడానికి కూడా మనుషులు భయపడుతున్నారు. నిజంగా అత్యవసరత ఉండి ఎవరైనా సహాయం అడిగినా కానీ వారికి ఇవ్వడానికి మనుషులకు మనం వెళ్ళిపోయాం. సొంత వాళ్ళు అయిన వాళ్ళు అడిగినా ఇవ్వలేనటువంటి ఉండి కూడా ఇవ్వలేక ఇవ్వాలంటే భయపడేటువంటి రోజుల్లోకి వెళ్ళిపోయావు. ఎందుకంటే అంతకుముందు నువ్వు చాలాసార్లు తీసుకున్నావు, నీకు ఒక టైం పాస్ లాగా, నీకు ఒక ఆటలాగా కూడా అయిపోయింది. ఎప్పుడు అడిగినా అప్పుడు ఇస్తాలి, ఎంతో కంత ఇస్తాలి అన్న, ఒక 500 అన్న, ఒక 1,000 రూపాయలు తీసుకోవడం ఒక్కటే నేర్చుకోవద్దు, తిరిగి ఇవ్వడం కూడా నేర్చుకో. నమ్మకత్వాన్ని కలిగి ఉండు. నువ్వు తిరిగి ఇస్తే ఇంకొకసారి నీకు ఇవ్వడానికి మనసు వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు నిజంగా నువ్వు అత్యవసరతలో ఉండి కూడా ఒక వ్యక్తి నీకు సహాయం చేయడం లేదు అనంటే అది సహాయం చేయని వారి తప్పు కాదు, నీ తప్పు. అంతకు ముందు నువ్వు అలాంటి మాటను నువ్వు నిలబెట్టుకోలేకపోవడమే. సో కాబట్టి అలాంటి వారు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. అప్పుడు ఇచ్చేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభువు తన్ను తాను ఇచ్చుకున్నాడు ఎదుటి వాని క్షేమం కొరకు. కాబట్టి మనము కూడా ఇవ్వడం నేర్చుకోవాలి, సహాయం చేయడం నేర్చుకోవాలి. నీకున్న దాంట్లోనే అప్పు చేసి నువ్వు సహాయం చేయొద్దు, అప్పు చేసి సహాయం చేసి కూడా ఈరోజు లబోదిబోను కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అంతెందుకండి, మీరు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఎంతమందికి పోనీలే మనోడే అని షూరిటీ సంతకాలు పెట్టి ఈరోజు లబోదిబోను కొట్టుకుంటున్న వాళ్ళు లేరు. ఈరోజు మా సొంతోడే అని చెప్పి వెళ్ళి అన్నా నాకు చిన్న షూరిటీ సంతకం పెట్టాడంటే ధైర్యంగా పెట్టగలిగే స్థితి ఉందా? ఉనికిపోతున్నారు, లిటరల్ గా చెప్తున్నాను, ఉనికిపోతున్నారు. ఊరి నాయన వీడికి షూరిటీ సంతకం పెడితే రేపు నా మీద కదా ఏ రీతికి చిక్కుకుంటుందో అని నమ్మకాన్ని కోల్పోతున్నాం మనం. కాబట్టి ఇవ్వాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నేను అంటాను ముందు అసలు ఆ నమ్మకత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలని అంటాను నేను. ఈవెన్ అది ఒక్క రూపాయి దగ్గర కూడా, 2 రూపాయల దగ్గర కూడా నమ్మకంగా తిరిగివ్వు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో జ్ఞాపకం చేసుకోండి, పౌలు అంటున్నాడు, నేను మరలా 9వ వచనం నుంచి నేను మరలా వస్తున్నాను, మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను, సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయట ఎందే గాక చేయ తలుపెట్టుట ఎందు కూడా మొదటి వారే ఉండిన మీకు మేలు. గ్రీకు సంఘాలన్నిటిలో యెరూషలేములో ఉన్నటువంటి పేదలకు ఇవ్వడంలో పౌలుకు చందాలిచ్చిన వారిలో కొరింథీయులు మొదటివారు. అయితే వారి చందాలలో వారు వెనుకబడినటువంటి వారు. కొంతకాలము చందాల గురించి వాళ్ళు మరిచిపోయారు. వారు ఏదైతే మొదలు పెట్టారో దాన్ని సంపూర్తి చేయమని ఇప్పుడు పౌలు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కొరింథీయులు ఎంత ఇస్తారన్నది ఇక్కడ ముఖ్య విషయం కాదు, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది పౌలు ఉద్దేశం కూడా కాదు. వారి దగ్గర లేనిది వారు ఇచ్చుకోలేరు, కానీ ఇచ్చుటకు వారికి సిద్ధమైన మనస్సు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. వారికి సిద్ధమైన మనస్సు ఉంటే అప్పుడు వారు కానుక కూడా అంగీకరించబడుతుంది. అందుకోసమే ఐ థింక్ కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో అనుకుంటాను, అక్కడ పౌలు అంటాడు, మీ కలిమి కొలది ఈయుడి, మీ కలిమి కొలదే ఈయుడి. కొరింథీయులు ఎక్కువ ఇచ్చట వారికి భారముగా ఉండకూడదని పౌలు కోరిక. చందా వేయుటకు వారు అప్పుల్లోకి వెళ్ళకూడదు. అప్పు చేసి ఇవ్వడం అనేటువంటిది అది సరైన పద్ధతి కాదు. అలా చేస్తే నువ్వు నీ కుటుంబ సభ్యులను నువ్వు సమస్యలోనికి నెట్టివేస్తావు, నీ సమస్యలోనికి నువ్వు నెట్టివేస్తావు. కాబట్టి నువ్వు ఎంత చేయగలవో దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధిలో నుంచి అంత చేయడానికి ప్రయత్నం చేయి. ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా ఈ సందర్భంలోనే జ్ఞాపకం చేస్తాను. పోయినసారి కూడా జ్ఞాపకం చేశాను, దాన్ని మరలా తిరిగి ఈసారి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్ లోనికి మనం ప్రవేశిస్తున్నాం, క్రిస్మస్ సీజన్ లోనికి ప్రవేశిస్తున్నాం. సో కాబట్టి నువ్వు బడ్జెట్ వేసుకో, నువ్వు స్టార్ కోసం ఎంత ఖర్చు పెడతావు, నీ డెకరేషన్ కోసం ఎంత ఖర్చు పెడతావు, సున్నం కోసం ఎంత ఖర్చు పెడతావు, లేకపోతే ఇంక దేని కోసం ఎంత ఖర్చు పెడతావు, వీటిల్లో అవసరమైనది ఏది, అత్యవసరమైనటువంటిది ఏది, లగ్జరీ కొరకు ఏది అని లిస్ట్ రాసుకో. లగ్జరీ కొరకు అనుకున్న దాన్ని క్యాన్సిల్ చేసేయి, అవసరత అని అనుకున్న దాని గురించి 1కి 2 సార్లు ఆలోచన చేయి, అత్యవసరత అనుకున్న దాని గురించి మాత్రం పెద్దగా ఆలోచన చేయదు, అది కొనేసేయి. అవసరత అన్న దగ్గర ఆలోచన చేసి దాంట్లో ఎంత ఖర్చు పెట్టగలరు, 1 రూపాయలా 2 రూపాయలు తీసి పక్కన పెట్టు, 2 రూపాయలు తీసి పక్కన పెట్టు. సో ఈ 2 రూపాయలు ఏం చేస్తావంటే 8 రూపాయలతో నీ కొడుక్కి లేకపోతే నీ కూతురికి ఏదన్నా కొనిస్తే, ఈ 2 రూపాయలతో ఇంకొకటి ఏదన్నా కొని నీ బిడ్డల చేతికి ఇచ్చి వాళ్ళకి ఇప్పించు. మీ బిడ్డల చేతికి చెప్పండి, నేర్పించండి, అరే దేవుడు నీకు ఇంత ఇచ్చాడురా. సో బహుశా 2000 రూపాయలు పెట్టి నువ్వు జీన్స్ కొనుక్కునేటువంటి స్తోమత అనేది, అరే దేవుడు నీకు 2000 రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి స్తోమతని ఇచ్చాడు. ఈరోజు ఒక పని చేద్దాం, ఈసారి నువ్వు 1500 పెట్టే నువ్వు జీన్స్ ప్యాంట్ కొనుక్కో, డాడీ మరి మిగిలిన 500 ఈ 500తో ఇంకో ప్యాంట్ కొందాం రా. దీన్ని నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరికైనా, లేకపోతే నాతో పాటు రా వీధుల్లోకి వెళ్దాం, నీ సైజు పిల్లల్ని చూసి వాళ్ళకి నీ చేత్తో నువ్వు ఇవ్వు. క్రిస్మస్ అంటే అదేరా, ఇవ్వడం, పుచ్చుకోవడం కాదు, నేనిస్తే నువ్వు తీసుకోవడం కాదు. ఏసయ్య తను తాను ఇచ్చుకున్నాడు. ఏసయ్య మనల్ని ధనవంతులుగా చేయడానికి తాను దరిద్రుడయ్యాడు. అంటే ఆయన ఇప్పుడు మీ పిల్లలకి చెప్పండి, 2000 రూపాయలు ఉంటే ఆయన 1000 రూపాయలు వాడుకొని మిగిలిన 1000 రూపాయలు ఇంకొక చేశారా. సో 1000 రూపాయలు ఇవ్వాల్సిన లేకపోయినా కానీ నీకు కష్టం ఉంటే కనీసం 500 ఇవ్వు, దాంట్లో నుంచి తీసి. ఇలా మనం నేర్పించగలిగితే,
ఇలా మనం చేయగలిగితే ప్రీ క్రిస్మస్ బిర్యానీ మనమే వండుకొని తింటాం, ప్రీ క్రిస్మస్ బిర్యానీ మనమే వండుకొని తింటాం, చిల్డ్రన్స్ క్రిస్మస్ అంటాం మనమే బిర్యానీ వండుకొని తింటాం, అన్ని క్రిస్మస్ మళ్ళీ మెయిన్ క్రిస్మస్ రోజు మనమే వండుకొని తింటాం. మనం వండుకొని తినడానిక, మనం వండుకొని తినడానిక అండి ప్రీ క్రిస్మస్. వాస్తవానికి ఈ ఆలోచన సంఘాలకి రావాలి. సంఘం తరఫున ప్రీ క్రిస్మస్ పెట్టినప్పుడు బయటకు వెళ్ళండి, అన్యుల దగ్గరికి వెళ్ళండి, అనాథాల దగ్గరికి వెళ్ళండి, వృద్ధాశ్రమాలకు వెళ్ళండి, ఎయిడ్స్ కేంద్రాలకు వెళ్ళండి, కుష్ఠరోగ సెంటర్లకు వెళ్ళండి, టీవీ పేషెంట్ సెంటర్స్ కు వెళ్ళండి. ఆ రోజు వాళ్ళతో సమయాన్ని వెచ్చించండి, ఆ రోజు వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి, ఆ రోజు వాళ్ళతో కలిసి కూర్చోండి, వాళ్ళతో కలిసి తినండి. ఎంత కాడికి మనమే 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 వండుకొని మనమే వండుకొని తిని 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 క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవునిలారా, నేను ఇది గొప్ప కోసం చెప్పడం లేదు బట్ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను మా బిట్టగుంటలో ఒక అంకుల్ దగ్గర నేర్చుకున్నాను, నేను పాడేటి శాంసన్ అని, ఈజ్ ఎ రైల్వే గార్డ్, తన దగ్గర ఒక విషయాన్ని నేర్చుకున్నాను. అంకుల్ ఏమనేవాడంటే ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి ముందు నుంచి ఆయన బడ్జెట్ తీసి పెట్టేస్తాడు, సంవత్సరం రోజులుగా తీస్తాడు, నెలలో నుంచి జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెలలో కొంత భాగం తీసి ఆయన ముందుగానే పక్కన పెట్టేస్తాడు. నెక్స్ట్ క్రిస్మస్ కి జనవరి నుంచి ఆయన ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. ఆయన ఏం చేస్తాడంటే ప్రత్యేకంగా ఈ సీజన్ లో సేవకులు చనిపోయి ఉంటారు కదా, ఆ విడో పాశ్రమలు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. సేవకుడు చనిపోయిన తర్వాత ఎవరు పాశ్రమంలో జ్ఞాపకం చేసుకోరని ఆ విధవరంటని జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ పెడతాడు. తర్వాత ఒక అనాథాశ్రమం మమ్మల్ని తీసుకెళ్తాడు టీమ్గా, ఒక అనాథాశ్రమంగా తీసుకెళ్తాడు, అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు. పేద సేవకుల్ని పల్లెటూరుని మొత్తానికి ఆడెతికి పట్టుకొని వస్తాడు, వెతికి పట్టుకొని వస్తాడు, వాళ్ళకి బట్టలు కొనిస్తాడు, వాళ్ళందరికి కొనిచ్చి మిగిలితే ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబం బట్టలు కొనుక్కుంటారు, వాళ్ళు వాళ్ళ కుటుంబం బట్టలు కొనుక్కుంటారు. నేనైతే ఎప్పుడు వినలా, ఎందుకంటే వాళ్ళకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు, కానీ వాళ్ళ భార్య ఎప్పుడు కూడా ఆయన తిట్టలా. మనకు బిడ్డల్ని పెట్టుకొని మన బిడ్డలకు ఖర్చు పెట్టకుండా అంతా తీసుకెళ్లి వాళ్ళందరికీ ఖర్చు పెడుతున్నావే, మన అప్పులు పాలు చేస్తా ఆయన అండవు. నేను ఎప్పుడు చూడలా, ఆయన ఆయన బిడ్డల కోసం కూడబెట్టింది నేను చూడలా, అంత అయితే ఖర్చు పెట్టాడు. కానీ దేవుడు ఆయన బిడ్డలను ఆశీర్వదించాడు. ఈరోజు వాళ్ళిద్దరు బిడ్డలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు చక్కగా వాళ్ళు స్థిరపడ్డారు. కానీ సంపాదనలో సగానికి సగం అలాగే ఖర్చు పెట్టేవాడు. సో అది అంకుల దగ్గర నేను చూసి నేర్చుకున్నాను నేను. అరే క్రిస్మస్ అంటే మనం కొనుక్కొని మనం వండుకొని తినడం కాదు, టు షేర్ విత్ అదర్స్ అని నేర్చుకున్నాను. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో ఒకసారి నేను ఒరిస్సాకు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఒరిస్సా ఉన్నటువంటి విధవరాంటను జ్ఞాపకం చేసుకొని వారికి ఆ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశాను. సేవకుల విధవరాంటను కొంతమంది పేదవారిని జ్ఞాపకం చేసుకొని నిన్నటిది నాన్న ఒరిస్సా నుంచి నా స్నేహితుడు నాకు ఫోన్ చేసి అంటున్నాడు, అనయ్య వాట్ ఈస్ క్రిస్మస్ అంటే నువ్వు నాకు నేర్పించావని అన్నాడు. ఏంటి అని అన్నాను, ఈ సంవత్సరం నేను నువ్వు ప్రారంభించిన దాన్ని కొనసాగించాలని చెప్పి నేను మొత్తం సెలెక్ట్ చేస్తే నాకు 18 మంది విడోస్ వచ్చారు, సేవకులు భార్యలు చనిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒక చిన్న సహాయం చేద్దాం అనుకుంటున్నాను, దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ అని అన్నాడు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ నేను ఇంకొక అంకుల్ దగ్గర నేర్చుకున్నాను, నేను ఇంకొక అంకుల్ దగ్గర నేర్చుకున్నాను. సో క్రీస్తునందు ప్రేమ దేవునిలారా, అలా మీరు కూడా నేర్చుకోవచ్చు. ఈరోజు ఇక్కడ నేను తిమోతి స్కూల్ ఆఫ్ థియాలజీ జరిపిస్తున్నాను, ఇక్కడ అస్సామీస్ ఇక్కడ ఉన్నటువంటి మిస్సింగ్ ప్రజలు కూడా క్రిస్మస్ అంటే ఇదే సేమ్. అందుకోసమే ఈరోజు వెళ్ళకు కూడా నేర్పిద్దామని చెప్పి నిన్నటి దినాల మొత్తానికి తిరిగా ఇక్కడ కూడా ఏమన్నా ఉంటాయేమో అని మొత్తానికి తిరిగితే ఒక అనాథాశ్రమం దొరికింది. అందులో 16 మందే పిల్లలు ఉన్నారు. ఒక అనాథాశ్రమం, అది కూడా అది హైందువులకు సంబంధించింది. ఓపెన్ గా చెప్పాను, నేను ఒక పాస్టర్ని, మేము క్రిస్మస్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం, మీరు మాకు అనుమతినిస్తారా, అనుమతినిస్తే మీ పిల్లలతో కొంచెం సరిపి సమయం గడుపుతాం, వాళ్ళకి మంచి విలువలతో కూడినటువంటి బోధన నేర్పిస్తాం, మీకు అంగీకారమేనా? వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. రండి సార్, మా పిల్లలకి ఏమైనా నేర్పించండి చెప్పండి. సరే మీ పిల్లలకి ఏం కావాలి చెప్పండి. సార్ మా పిల్లలకి బట్టలు కావాలి సార్. ఒక జత బట్టలు ఇవ్వండి, చలికాలం స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, వి హావ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ విత్ అనాథాశ్రమం దిస్ ఇయర్. మరి మీ సంగతి ఏంటి? బహుశా అంటే నేను ఒక ఆర్గనైజేషన్ గా చెప్తాను, మీరు ఆర్గనైజేషన్ మీరు ఇండివిజువల్ గా మీరు అలా చేయలేకపోవచ్చు. మరి ఇండివిజువల్ గా మీరు ఏం చేయొచ్చు, క్రిస్మస్ రోజు మీరు చర్చికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, బిర్యానీ వండుకొని వెళ్తారు. బహుశా ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకుందాం, మీరు నలుగురు కోసం ఒక కేజీ వండుతున్నారు అనుకుందాం. నేను అంటాను ఆ రోజు 2 కేజీలు వండు, ఒక్కొక్క కేజీ ఎక్స్ట్రా ఉండు, నష్టమే ఉంది. చర్చికి వెళ్ళేటప్పుడు దాన్ని పార్సల్ చేయి, ఒక 4-5 ప్యాకెట్లు చర్చి బయటకు గేట్ మీద కూర్చొని ఉంటారు ఆ పేదలకు ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు. నువ్వు కోల్పోయింది ఏం లేదు, అయితే ఇంకో కేజీ ఎక్స్ట్రా పడింది అంతే. ఈ రీతిగా నువ్వు వెతుకులాడితే నీకు చాలా మంది కనిపిస్తారు, చాలా మంది కనిపిస్తారు. అసలు నిజంగా మనం ఏ స్టేజ్ లో ఉంటాం చెప్పమంటారా, మనం ఏ స్టేజ్ లో ఉంటామంటే మంచిగా క్రిస్మస్ అంటే రకరకాల పిండి వంటలు చేస్తాం. ఈ పిండి వంటలు చేసి వీటేం చేస్తామంటే మన క్రిస్టియన్స్ కే, మరలా మన ఇప్పుడు మన సార్లకే ఇప్పుడు మా తాత ఎస్ఐగా ఉన్నాడు, మా తాత దగ్గర కానిస్టేబుల్స్ చాలా మంది ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు క్రిస్టియన్స్, మా తాత కూడా క్రిస్టియనే, మా తాత ఇంట్లో చేసుకునేవాడు కాదు, ఎందుకంటే వీళ్ళందరూ తెచ్చిచ్చేవాళ్ళు. అంటాను మా తాతకు తెచ్చింది దేనికి, ఇది క్రిస్టియన్ కదా, దాన్ని తీసుకెళ్ళి అన్నిలకి ఇవ్వండి, అన్నిలకి ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. వీలైతే అవకాశం దొరికితే అసలు క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి. క్రిస్మస్ అంటే యేసు పుట్టిన రోజు కాదు, యేసు ఈ లోకానికి వచ్చిన రోజు, అది నీ కోసమే అని చెప్పండి. ఈ పిండి వంటలు తీసుకుని వెళ్ళి మరలా తిరిగి మనకి ఇచ్చేటువంటి స్తోమత కలిగిన వాళ్ళకే వాళ్ళకిస్తాము. మనకు ముందుగా తెలుసారి అడుక్కున్న వాళ్ళు వస్తారని చెప్పి వాళ్ళ కోసం బొరుగులు బెల్లం తీసి పక్కన పెడతాం, లేకపోతే పప్పు చెక్క చేసి పెట్టి పక్కన పెడతాం. వాళ్ళు మింటికి వచ్చేది బొరుగులు బెల్లం కోసమా, బొరుగు బెల్లాన్ని వాళ్ళు కొనుక్కోలేరా. పండగ పూట అమ్మగారు ఏదైనా స్వీట్ ఇస్తారని ఎంతో ఆశగా వస్తారే, మహా అయితే దానికోసం ఒక ఎంత ఖర్చు పెడతావు, 1,000 రూపాయలా, అంటే సంవత్సరంలో పేదవాళ్ళ కోసం నీ ఇంటికి ఆశగా వస్తున్నటువంటి వాళ్ళ కోసం 1,000 రూపాయలు ఖర్చు పెట్టావా. ఈ క్రిస్మస్ బడ్జెట్ ఎంత ఉన్నప్పుడు ఇంత బడ్జెట్ లో 1,000 రూపాయలు స్వీట్స్ కోసం చేసి వచ్చిన వాళ్ళకి ఒకటి ఇవ్వగలేవా, అసలు వాడు దాన్ని ఇంటి ఎంత సంతోషిస్తాడు నీకేం తెలుసు, నీకేం తెలుసు. నువ్వు తీసుకుని వెళ్ళి ఇస్తావు, వాళ్ళు మాకు షుగర్ అండి మేమో తినం అండి అని చెప్పి వాళ్ళు పక్కన పెడతారు. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ఇవ్వడం నేర్చుకోండి, షేరింగ్ నేర్చుకోండి. యాక్చువల్ గా ఇది క్రిస్మస్ సీజన్ అనే కాదు, యూ కెన్ డూ అట్ ఎనీ టైమ్. కానీ సీజన్ ఎంటర్ అయింది కాబట్టి ఈ సమయంలో చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానంటే యూజ్ చేసుకుందాం. ఈసారి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి, నేను అక్కడున్నప్పటి నుంచి కూడా, ఇక్కడున్నప్పుడే కాదు అక్కడున్నప్పటి నుంచి కూడా క్రిస్మస్ అంటే ఈ సీజన్ లో ఏదో ఒక స్టేట్ కి వెళ్ళిపోతాను నేను, ఒరిస్సాకో లేకపోతే ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కేవలం మణిపూర్ మైత్రే సేవకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి సంఘాలు లేవు, కానుకలు లేవు, ఆరాధనలు లేవు, ఏమీ లేవు. సో దే ఆర్ స్ట్రగ్లింగ్ ఏ లాట్. కనీసం ఈ క్రిస్మస్ సీజన్ లో అన్న వెళ్ళి వాళ్ళకి ఒక నెలకు సరిపడే సరుకులో ఏదో ఒకటి ఇస్తే వాళ్ళకి ఒక బాగుంటుందన్న ఆలోచన. సో ఐఎమ్ గోయింగ్ టు మణిపూర్ ఆల్సో, ఐఎమ్ గోయింగ్ టు అనాథాశ్రమం ఆల్సో. ఇవన్నీ ఉండి చేయడంలా ప్రభు వైపు చూస్తూ పోతా ఉంటాయి, అయ్యే వస్తూ ఉంటాయి. ఎందుకంటే క్రీస్తునందు ప్రేమించండి మిల్లారా, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుచున్నారు కాబట్టి మీరు పొందుకోవడం లేదు. సో ఇప్పుడు నేను అడిగేటువంటిది నా భోగముల నిమిత్తము కాదు, అది ఎదుటి వాని కొరకు. నాకున్న దాంట్లో నుంచే నేను ఇస్తాను, నీకున్న దాంట్లో నుంచే నువ్వు కూడా, ఎవరికైనా సరే నువ్వు ఇక్కడికే పంపించాల్సిన అవసరం లేదు. నీ ఇంటి పొరుగు, నీ ఇరుగు పొరుగు వారిలో కూడా ఉంటారు, నీ పక్కింట్లో ఉంటారు, నీ తోటి కొలీగ్స్ లో ఉంటారు, పేద కానిస్టేబుల్స్ ఉంటారు. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నానంటే, ఇవ్వడం నేర్చుకోండి, సద్వినియోగం చేసుకోండి. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ రీతిగా పౌలు కొరింథీ సంఘాన్ని ప్రోత్సాహపరుస్తూ వారితో మాట్లాడుతున్నాడు, ఇవ్వడం గురించి వారికి నేర్పిస్తూ ఉన్నాడు. 16వ వచనం చూసినట్లయితే, మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొక్కకు బయలుదేరి వచ్చుచున్నాడు. హీస్ అప్రిషియేటింగ్ టైటస్, తీతుని అప్రిషియేట్ చేస్తా ఉన్నాడు. నేనేదో నాకు కలిగిన ఆసక్తిని బట్టి కాదు, కానీ తనకి హృదయంలో ఆసక్తి దేవుడు పుట్టించాడు, ఆసక్తిని బట్టి అతను మీ యొద్దకు రావడానికి అతను ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే ఏం కనిపిస్తుందో తెలుసా, తీతు తన సమయాన్ని ఇవ్వడం చూస్తున్నాం, తీతు తనను తాను ఇచ్చు వేసుకోవడం చూస్తున్నాం. ఏదో ఈ రోజుల్లో లాగా ఇప్పుడు ఉదయం విమానం ఎక్కి మణిపూర్ లో దిగి సాయంత్రం ప్రోగ్రామ్ చూసుకుని మరుసటి రోజు ఎక్కి మరుసటి రోజు చేయడం కాదు. ఆ రోజుల్లో ప్రయాణం అంటే అది హైలీ రిస్క్ తీసుకోవడం, అంతే రిస్క్ తీసుకొని ప్రయాణం చేయాలి. ఇక్కడ ఎప్పుడు బయలుదేరితే అక్కడికి ఎప్పుడు చేరుకుంటారో, మరలా అక్కడ ఎప్పుడు దాకా ఉండాల్సి వస్తుందో, మళ్ళీ ఎప్పుడు వాతావరణం అనుకూలిస్తుందో, మరలా ఎప్పుడు తిరిగి రాగలరో, నో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియదు వాళ్ళకి. నేను కూడా ఈ రోజు వెళ్తున్నాను, ఎల్లుండి వచ్చేస్తాను, రిజర్వేషన్స్ అట్లా ఏముండదు. ఆ రోజుల్లో ఓడ ప్రయాణాలు, ఈ రోజు ఇంత టెక్నాలజీగా డెవలప్ అయినటువంటి ఈ దినాల్లోనే ఓడ ప్రయాణాలు అంటే ఎంత ప్రమాదమో, మరి ఆ రోజుల సంగతి ఆలోచన చేయండి. బట్ అయినప్పటికీ తిమోతి తీతు పౌలు పక్కనటువంటి టీమ్ అప్పుడు ఎలాంటి వాళ్ళంటే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళడానికి సంసిద్ధత కలిగినటువంటి వాళ్ళు, వెనక్కి తిరిగి చూడనటువంటి వాళ్ళు. సో వాళ్ళను వాళ్ళు ఇచ్చి వేసుకోవడం కూడా వాళ్ళు నేర్చుకున్నారు, అది కూడా మనం నేర్చుకోవాలి. మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో కూడా పుట్టించిన దేవునికి స్తోత్రం. నాకు మీ ఎడల ఎంత ఆసక్తి ఉందో అంతే ఆసక్తి కొరింథీయులారా మిమ్మల్ని గురించి తీతుకు కూడా ఆసక్తి ఉంది. సంఘములను గూర్చినటువంటి ఆసక్తి, బలహీనముగా ఉన్న సంఘములను గూర్చిన ఆసక్తి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, అలాంటి ఆసక్తి ఈరోజు మనకుందా? మీకు ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తా, మీకు అర్థమవుతుంది. ఒక సేవకుడి దగ్గర నేను విన్నాను, వినాశనం అయిపోతున్నటువంటి సంఘములను గురించి విమర్శించట కంటే విజ్ఞాపన చేయుట మంచిది. వినాశనమైపోతున్న సంఘములను గురించి విమర్శించట కంటే విజ్ఞాపన చేయుట మంచిది. ఆదిమ సంఘం అదే చేసింది. కొరింథీ సంఘంలో కావలసిన లోపాలు ఉన్నాయి. మొదటి పత్రిక చదివితే మనకు అర్థమవుతుంది ఎన్ని లోపాలను ఎత్తి చూపించాడు. కానీ పౌలు వాళ్ళు విమర్శించి వాళ్ళని పక్కన పెట్టలేదు, వాళ్ళ కొరకు కన్నీరు కార్చాడు, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేశాడు, వారికి మరలా మరలా పత్రికలను రాశాడు, హెచ్చరికలను తయారు చేశాడు, వాళ్ళని బలపరిచాడు, ప్రోత్సహించాడు, నిలబెట్టాడు, వారి కొరకు ఇంకొంతమంది యవనస్తులను లేవనెత్తాడు. మనం నేర్చుకోవలసినటువంటి మాదిరి అది. ఒక సహోదరులో కానీ ఒక సంఘంలో కానీ సమస్య ఉందని చెప్పి పక్కన పెట్టడం కాదు, వాళ్ళని విమర్శించడం కాదు కావాల్సింది. ఒకవేళ నువ్వు విమర్శించుకుంటూ పోతే నువ్వు పొగడ్డానికి వాస్తవానికి ఎవరు ఉండరు, ఏ సంఘం నిలబడదు, పొగడ్డానికి ఎవరు ఉండరు. ఈరోజు అందరిలో ప్రతి విశ్వాసిలో ప్రతి సంఘములో లోపాలే లోపాలే లోపాలే. ఎడగొచ్చుకొని బల్లగొద్ది ఇంత హరిచి చెప్తా ఉన్నాను, అలానే నేను 100% పర్ఫెక్ట్ అనా? కాదు, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు కొరింథీ సంఘంలో అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పౌలు వారిని విడిచిపెట్టలేదు, వాళ్ళని విమర్శించలేదు, కానీ వారి కొరకు విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు, ఇంకొంతమంది యవనస్తుని నాయకులను లేవనెత్తాడు, వాళ్ళ దగ్గరికి పంపించాడు. పౌలు చేసినటువంటి ఆ ప్రార్థన ప్రతిఫలము ఈరోజు తీతుకు హృదయములో దేవుడు ఆ భారాన్ని ఆ మంటను పుట్టించాడు. కాబట్టి అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొరింథీ సంఘానికి వెళ్ళడానికి తీతు ముందుకు వచ్చాడు. అది పౌలు చేసినటువంటి ప్రార్థన యొక్క ప్రతిఫలం. సో కాబట్టి సంఘాలి కొరకు కుంటుపడిపోతున్నటువంటి సంఘాల కొరకు ప్రార్థించవలసిన అవసరత ఉంది. నిన్న కెనడా దేశం నుంచి నా స్నేహితుడు ఫోన్ చేశాడు, నాతో మాట్లాడుతూ అంటున్నాడు, అనా ఒకప్పుడు అమెరికా నుంచి కెనడా నుంచి మిషనరీస్ మన భారతదేశానికి వచ్చారన్న, చాలా గొప్ప పరిచర్య చేశారన్న, మనం దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అన్న అని అన్నాడు. అవును తమ్ముడు, అంటే ఏం చేయాలంటున్నావు అన్నాడు. భారతదేశం నుంచి మిషనరీస్ని ఇక్కడికి పంపించన్నాను అన్నాడు. అదేంటి తమ్ముడు, వాళ్ళందరూ క్రిస్టియన్సే కదా అని అన్నాను. అన్నా నిజంగా నువ్వు ఇక్కడికి కాని వచ్చి చూస్తే నీ గుండెలు బద్దలైపోతాయి. సండే స్కూల్స్ జరగడం లేదు, యూత్ మీటింగ్స్ జరగడం లేదు, యవ్వనస్తులు రారు, సండే స్కూల్ పిల్లలు రారు, కేవలం పెద్దలు మాత్రమే, వృద్ధులు మాత్రమే అలా వచ్చి ఒక గంట సేపు కూర్చొని చక్కగా ప్రశాంతంగా ఏదో ఒకటి వినేసి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు రేపు భవిష్యత్తు లేదు, చాలా సంఘాలు మూతబడిపోయాయి, చాలా సంఘాలకి అమ్మివేయబడ్డాయి, ఈరోజు అవి ఫంక్షన్ హాల్స్ అయిపోతున్నాయి, ఈరోజు ప్రభుని ఆరాధించే వాళ్ళు చాలా అరుదైపోయారు, తక్కువైపోయారు. ఇంట్లో కూర్చొని ఎల్సీడీ టీవీ పెట్టుకుని ఆ టీవీలో ఏదో ఒక యూట్యూబ్ లో మెసేజ్ వినేసి సాటిస్ఫై అయిపోతున్నారు. సహవాసం లేదు, ఇప్పుడు సహోదరుల సహవాసం లేదు, సహోదరుల సహవాసం లేదు. ఈరోజు కెనడా దేశంలో క్రైస్తవ్యుల శాతం ఎంత దారుణంగా ఉందండి, అంత దారుణంగా ఉందన్న. మిషనరీస్ కావాలన్నా అనంతూ ఉన్నాడు. కానీ మనమేమనుకుంటున్నాం, అమెరికా, కెనడా, జర్మనీ, ఏ స్పెయిన్, ఈ దేశాలకి నో ప్రాబ్లం, దే ఆర్ వెల్ క్రిస్టియన్స్ అని అనుకుంటున్నాం మనం. బట్ విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఈరోజు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చెస్ ఎక్కడంటే ఇరాన్. ఈరోజు అత్యధికంగా హింసించబడుతున్నటువంటి సంఘం ఎక్కడ? నైజీరియా. కానీ అత్యధిక క్రైస్తవులు ఉన్నటువంటి శాతం కూడా నైజీరియా అనే ఆఫ్రికా దేశంలో. తెలుసా, ఆఫ్రికా దేశంలో ఎక్కువ శాతం క్రైస్తవులు ఉన్నటువంటి దేశం నైజీరియానే. ఈరోజు అత్యధికంగా హింసించబడుతున్నటువంటి దేశం కూడా ఆఫ్రికాలో నైజీరియానే. సంఘం ఎక్కడైతే ఎక్కువగా శ్రమల గుండా ప్రయాణం చేస్తుందో అక్కడే ఎక్కువగా విస్తరిస్తుంది. అందుకే దేవుడు భారతదేశంలో అనుమతిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. కొంతమంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని బట్టి బాధపడుతున్నారు, గాని నేనైతే ప్రభుకు స్తుతి చెల్లిస్తున్నాను. దెబ్బ తగులుతుంటేనే మనము స్పృహ కలిగి ఉంటాం, దెబ్బ ఒంటి మీద పడకపోతే మనకి స్పృహ ఉండదు, నిద్రమత్తులో జోగి ఉంటాం. అందుకోసమే దేవుడు కొంతమందిని నెబుకద్నెజర్ లాంటి వారిని లేవనెత్తుతూ మన ఒంటి మీద వ్యర్థాలను జులిపిస్తూ ఉంటాడు, జులిపిస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రేమేటటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమే పరిష్కృతం జరుగుతున్నాయి కదా భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రం కూడా ఎక్కువయ్యాయి కదా. ప్రభా వీళ్ళని తీసే ప్రభా అని ప్రార్థించొద్దు. ప్రభా ఈ పర్సిక్యూషన్స్ టైంలో సంఘాన్ని పరిశుద్ధపరచండి, బలపరచండి, స్థిరపరచండి, విస్తరించండి అని ప్రార్థించండి. ఈ పర్సిక్యూషన్ చేసే వాళ్ళని తొలగించండి ప్రభు అని ప్రార్థించొద్దు. మేము స్థిరపడటానికి, మేము పరిశుద్ధపరచబడటానికి సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. పౌలు కొరింది సంఘం కోసం చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు. తీతుకుని దేవుడు లేవనెత్తాడు. మనం చేసే ప్రార్థన బట్టి దేవుడు కూడా ఇంకా అనేకులను లేవనెత్తుతాడు. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేషాశక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు, మరియు సువార్త విషయములో సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును, మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలని సంఘముల వారు అతని ఏర్పరుచుకొనిరి. మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడను తప్పు మోపకుండా మేము జాగ్రత్త చూచుకొనుచు అతన్ని పంపించుచున్నాము. మేము నిజముగా సువార్త పట్ల ఒక వ్యక్తిని మీ యొద్దకు పంపిస్తున్నాము అని అంటున్నాడు. తీతు వెంట కొరింథుకు వెళ్లిన సహోదరుడు పౌలు చేత ఎంపిక చేయబడలేదు. అయితే చందాలు పోగు చేయడంలో పాల్గొన్న సంఘముల చేత అతడు ఎన్నుకొనబడినటువంటి వాడు. యెరూషలేములో చందాలు తీసుకుని వెళ్ళడానికి అందులో పాల్గొన్న సంఘములు తామే ప్రతినిధులను ఎన్నుకోవడం ఒక ముఖ్య విశేషం. లేకపోతే చందాలను పౌలు అతని అనుచరులు తీసుకున్నారని ప్రజలు అబద్ధపు నేరారోపణ చేస్తే తప్పించుకోవడానికి సాక్ష్యాలు ఏమి ఉండవు. కాబట్టి ఒక మంచి పని నుండి చెడును తీసుకుని రావడానికి సాతాను ఇప్పుడు అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి చందాల విషయంలో పౌలు ప్రభు దృష్టిలో మాత్రమే కాక మనుషుల దృష్టిలో కూడా యోగ్యమైనది చేయాలని చూశాడు. పౌలు ఇక్కడ మనుషుల మెప్పు కోసం చూస్తున్నాడని కాదు, పౌలు దేవుని నుండి వచ్చే మెప్పును మాత్రమే వెదికాడు. పౌలు ఏమి చేసినా అది ప్రభు కొరకు మాత్రమే చేశాడు. వాళ్ళు అయ్యా మేము కూడా ఇంకొక ఎవరిని మాతో పాటు అతనితో పాటు పంపిస్తాం, ఎస్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్, ఐఎమ్ హ్యాపీ, పంపించండి. వాళ్ళ దగ్గర ఉండి ఈ కలెక్ట్ చేసిన అమౌంట్ని వాళ్ళ దగ్గర చేరేస్తారండి, మంచిదేనండి, లెట్ దెం డూ ఇట్, నాకింకా సంతోషం, దానివల్ల నాకు ప్రయోజనమే. అంటే మీరు నన్ను నమ్మరా, నా చేతికి ఇవ్వరా, అంటే నీ కంటికి నేను అలా కనపడుతున్నాను అని అనుకునే టైప్ కాదు పౌలు. మేమేమొచ్చి కట్ చేస్తాం సార్, ఎస్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, ఆ రీతిగా మరికొంతమందిని ప్రోత్సహించి పంపించడం ద్వారా వీరు కూడా వారితో పాటు వెళ్లి బలహీనముగా ఉన్న సంఘములకు సహాయం చేయడాన్ని మనం చూస్తున్నాం. 21 వచనం నుంచి చదువుతున్నాను, ఏలైనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనిచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుతున్నాము, చాలా సంగతుల్లో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకొనుచున్నాము. ఈతూ ఎవడని ఎవరైనా అడిగినలా అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని, మన సహోదరులెవరని అడిగిన ఎడలా వారు సంఘముల దూతలనియు క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదని వారికి సంఘములు ఎదుట కనపరచుడి. ఎవరంటే నాకు సంబంధించిన వాడు. మరి మిగిలిన వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు. వారిలో నమ్మిక ఉంది, వారిలో భారం ఉంది, వారిని మేము పరీక్షించి వారిని సెలెక్ట్ చేసుకుని మేము పంపిస్తున్నాం. వాళ్ళ పేర్లు లిఖించబడలేదు కానీ క్రీస్తునందుపైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి ఉన్న ఆసక్తిని మాత్రం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, సంఘం వాళ్ళని పరీక్షించగా ఆ పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యారు. ఏ రీతిగా పరీక్షించారో లేదో నాకు తెలీదు, కానీ పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యారు. దీన్ని ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఈ పని నిమిత్తం ఎవరైతే వెళ్ళడానికి సిద్ధపడ్డారో వాళ్ళు ముందు సంఘము ఎదుట నమ్మకత్వాన్ని సంపాదించుకున్నారు. ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నీకు ఎవరైతే పని అప్పగిస్తున్నారో వారు నిన్ను నమ్మాలి, ఎస్ ఇతడు ఈ పనిని నమ్మకముగా చేయగలడని క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడు. అలాంటి నమ్మకత్వాన్ని మనం పనిచేస్తున్న చోట మనము సంపాదించుకుంటున్నామా? ఎక్కడ పడిపోతామో తెలుసా? ధనం దగ్గర పడిపోతామండి. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. నీకు 10 రూపాయలు అప్పగించి పని అప్పగిస్తే 9 రూపాయలు ఖర్చు అయితే కొన్ని సందర్భాల్లో రూపాయే కదా అని మనం అనుకుని పక్కన పెట్టేస్తాం. కానీ నేను అంటాను ఆ రూపాయి కూడా తీసుకుని వెళ్ళి నమ్మకత్వంగా వారికి తిరిగి అప్పగించు, తిరిగి అప్పగించు. ఆ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవడం చాలా మంచిది, క్షేమకరము. నేను ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద పనులను అప్పగించడానికి ముందు చిన్న చిన్న పనుల విషయాల్లో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ చిన్న చిన్న విషయాల్లో మన నమ్మకత్వాన్ని కలిగి ఉంటే దేవుడు నీకు పెద్ద జాబ్ ఇచ్చే విషయంలో ముందు నిన్ను పరీక్షిస్తాడు. నీ శాలరీని పెంచే విషయంలో పరీక్షిస్తాడు. నీ ఇంక్రిమెంట్స్ ని పెంచేటువంటి విషయంలో నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు ఎంత ఏ రీతిగా ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావో, లేకపోతే నువ్వు స్వార్థపూరితముగా ఉన్నావో. నీ సంపాదన దేవుడు ఆశీర్వదిస్తే ఊర్లో వాళ్ళందరికీ ఒకరు చేస్తే చేయొచ్చు కాని మంచిదే. కానీ నీ వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు మాత్రం మర్చిపోవద్దే, నీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు మర్చిపోవద్దే. వాళ్ళు నీ కొరకు ఆశగా ఎదురు చూస్తుంటారన్న సంగతి మర్చిపోవద్దు. నీ ఖర్చులో ఎంతో కొంత పండక్కి నీ తల్లిదండ్రులకి, వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులకి సనుక్కొనకుండా గనుక్కొనకుండా ఏదో వచ్చే ఎంత సంతోషపడతారో. మా సహోదరి మీ ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు చేస్తుంటే అడ్డుపడద్దు. కావాలంటే అయ్యా నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎవరు లేరు, మనమే, వాళ్ళకు కూడా దాన్ని తీసిద్దాం అని ఒక సలహా ఇవ్వు, దానికి నువ్వు కూడా అంగీకరించు. అంతేగాని వృద్ధులకి తల్లిదండ్రులకి ఖర్చు పెట్టేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా లెక్కల్లోకి వేయవద్దు. రేపు ఆ స్థితి నీకు కూడా వస్తుంది. ఈ పండగ టైంలోనే ముసలికి బాగలేకుండా వస్తుంది. ఇప్పుడు ఇది మనం ఇవన్నీ ఖర్చు పెట్టుకోకుండా మనం బట్టలు కొట్టు మనం వైద్యానికి ఖర్చు పెట్టాలా, మందులకు ఖర్చు పెట్టాలా అని అనుకోవద్దు. అది ప్రాముఖ్యమైంది. బట్టలు లేకపోయినా క్రిస్మస్ చేసుకోవచ్చండి, కొత్త బట్టలు లేకపోయినా. ఇంటికి సున్నం కొట్టుకోకపోయినా కానీ క్రిస్మస్ చేసుకోవచ్చండి. పిండి వంటలు చేసుకోకపోయినా కానీ క్రిస్మస్ చేసుకోవచ్చండి. అసలు దానికి దీనికి సంబంధమే లేదండి. ముందు మనుషులు నచ్చుకోండి, మనుషుల్ని చూడండి, అవసరతలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఎవరైనా సరే సంఘమైనా తోటి సహోదరుడైనా తల్లిదండ్రులైనా వృద్ధాప్యులు ఉన్నటువంటి వాళ్ళు. నేను ముగిస్తున్నాను. ప్రభువు ధనవంతుడయ్యండి. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. మనం నేర్చుకోవాల్సింది ధనవంతులు అవడం కాదు, ఎదుటి వారి ఆశీర్వాదం కొరకు అవసరమైతే మనం దరిద్రులు అవడం, మనం వదులుకోవడం. ఇప్పుడు కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించి ఆశీర్వించిన గాక. ఆమెను తిరిగిస్తున్నాను.